స్థితి క్షీరసాగరం అని పేరు. పురాణాలలో, మన వేదాలలో చెప్పబడినటువంటి ఆ క్షీరసాగరము ఈ మౌనమే. ఈ మౌనాన్ని మనం మంథన చేస్తాం. దీపావళి యొక్క ప్రాశస్త్యం అది. ఏం జరిగిందో మీకు అర్థం అవ్వాలి. దీపావళి నాడు, ప్రతి దీపావళి నాడు అదే జరుగుతుంది. నేను ఇప్పుడు ఇచ్చే ఉదాహరణ కదా, ఇప్పుడు ఎన్ని స్తంభాలు ఇక్కడ ఉన్నాయంటే చెప్పలేము, ఇంచారంటే గమనించలేదు కనుక. అలాగే దాన్ని గమనించము కనుక దీపావళి నాడు జరిగేటటువంటి ఆ సంఘటన దాటిస్తుంది. దాన్ని గమనించాలి అని ఋషులు ఈ పండుగలు ఏర్పాటు చేశారు. పండుగలు మనం ఏర్పాటు చేసుకున్నవి కాదు, ఋషులు ఏర్పాటు చేసినవి కాదు, ఋషులు దర్శించినవి. ప్రకృతిలో జరుగుతుంటాయి. ఇప్పుడు సూర్యోదయం జరిగితే అందరూ నిద్రలేస్తారు, మేల్కొంటారు. ఒక పండుగలాగా జరుగుతుంది కదా, అందరూ నిద్రలేస్తారు ప్రపంచంలో. అంచేత సూర్యోదయం కూడా గురువులకు ఒక పండుగే. ప్రతి సూర్యోదయం కూడా ఒక పండుగే. కానీ దాని గురించి గురు చరిత్రలు మనం చదువుకుంటున్నప్పుడు తర్వాత ఆలోచిద్దాం. ప్రస్తుతం దీపావళి యొక్క ప్రాశస్త్యాన్ని అర్థం చేసుకుని నిన్న మనలో ఏం మార్పులు జరిగాయి, జరుగుతాయవి గమనించు అంతే. పక్కింట్లో చాలా హడావిడి అవుతుంది, పెళ్లిళ్ళు జరుగుతాయి, అవి జరుగుతాయి, ఎంతో మంది కార్లు వస్తాయి. ఏదో మనకి మినిస్టర్లు వాళ్ళు పరిచయం ఉంటే వాళ్ళు వస్తారు, అందరూ వస్తారు. మనం ఏం చేస్తాం, గమనించాం. గమనించకపోతే అంత హడావిడి జరిగినా, అంత గొప్ప గొప్ప వాళ్ళు వచ్చి వెళ్ళిపోయినా మనకేం తెలీదు. దానికి వెంకటస్వామి ఏం చెప్పాడు, మైసూర్ మహారాజాను చూశావయ్యా నువ్వు, చూస్తే ఏంటయ్యా అన్నాడు. చూడటం కాదు, నువ్వు ఆయన యొక్క పరివారంలో ఒక పార్ట్ అయిపోయావు అనుకో. అలాగా ఈ దీపావళి యొక్క ప్రాశస్త్యం ఏమిటి అంటే, సముద్ర మంథనము అనేటటువంటి ఒక నిత్య నూతన సనాతన ప్రాకృతిక సంఘటనలో మీరు భాగస్వాములు అవుతారు. ఎప్పుడో ఎప్పుడో జరిగినటువంటి సముద్ర మందన యొక్క గుర్తుగా మనము చేయటం లేదు. అది భారతీయ సంస్కృతి యొక్క ఒక చాలా విచారకరమైనటువంటి పరిస్థితి. రాముడు ఎప్పుడో పట్టాభిషేకం చేసుకున్న రోజు విజయదశమి అని మనం ఎప్పుడో త్రేతాయుగంలో ఎవడో రాజు అవుతే నీకు నాకు ఏంటి, ఎందుకు అది గుర్తుంచుకోవడం? ఆ రోజు ప్రతి వ్యక్తి హృదయాల్లోనూ రాముడు సింహాసనం ఎక్కుతాడు, నువ్వు ఎక్కనిస్తే. అందుకే నువ్వు ఓటు వేసి గెలిపిస్తే కదా వాడు అక్కడ ఎక్కేది సింహాసనం. నువ్వు ఓటు వేయకపోతే వాడు సింహాసనం ఎక్కడు. ఆ సముద్ర మంధనల సంఘటన మనం కథ గుర్తు చేసుకున్నాం. ఏంటి సముద్ర మంధన యొక్క సంఘటన? దేవతలు అలసిపోయారు. ఎందువల్ల అలసిపోయారు? రాక్షసుల వల్ల ఎప్పుడూ దేవతలు ఓడిపోతూ ఉంటారు, నీరసపడిపోయారు. నీరసపడిపోతే బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు. బ్రహ్మ ఏమన్నాడు, సహ పూర్వేషామపి గురు కాళీన అనవచ్చేదాతున్నాడయ్యా ఒకడు, వాడు నాకు కూడా గురువే, వాణ్ణి పోయి అడుగుదాం అన్నాడు. ఎవడు వాడు? మౌనం. మీకు కనుక ఆ సంఘటనను అర్థం చేసుకోవటం వస్తే మీలో జరిగేటటువంటి సంఘర్షణ, మనలో జరిగేటటువంటి మంధన మీకు అర్థమవుతుంటుంది. ప్రతినిత్యం జరుగుతుంటుంది, చేయొచ్చా చేయకూడదా, చేయొచ్చా చేయకూడదా. ఆలోచించి ఆలోచించి ఏమైపోతారు? మీరు అలసిపోతారు. జీవితంలో ఎప్పుడూ కూడా మనం అలసిపోతూ ఉంటాం. దేవతల యొక్క అలసట అంటే అది, మన యొక్క అలసట. మన యొక్క అలసట ఎందులో? దైవీ ప్రణాళికలో భాగంగా చేసే పని యొక్క అలసట గురించి మాట్లాడుతున్నాం మనం. నిజమే మాస్టర్, నేను చాలా అలసిపోయాను. నేను నిన్న సినిమాకి వెళ్దాం అనుకున్నాను, క్యూలో నుంచున్నాను, నాకు టికెట్ దొరకలేదు. ఆ అలసట గురించి మాట్లాడటం లేదు ఋషులు. ఆ అలసట నువ్వు చూసుకో, ఏం చేస్తావో. ఏ అలసట గురించి మాట్లాడుతున్నాం మనం? దేవతలు రాక్షసులతో యుద్ధం చేస్తూ, అంటే ప్రాకృతిక శక్తులు పదార్థ శక్తులతో యుద్ధము చేస్తూ. ఎందుకు రాక్షసులు ఓడిపోతారు ప్రతిసారి? ఎందుకు ఈ దేవాసుర సంగ్రామం జరగాలి ప్రతిసారి? అది ఎందుకు మనం చదువుకోవాలి అంటే, భారతీయ ఆధ్యాత్మికత యొక్క లక్షణం ఏమని చెప్పుకున్నాను నేను, పదము పదార్థముగా మారుతూ ఉంటుంది. ఓ బొమ్మకి ఇద్దాం అనుకున్నాడు ఆర్టిస్ట్. ఓ అందమైనటువంటి బొమ్మ, ఓ కొలను ఉండాలి, కొలంలో నీళ్లు అవి ఉండాలి, చుట్టుపక్కల ఓ ఆశ్రమం ఉండాలి, ఆశ్రమంలో ఓ ఋషి తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి ఓ చిత్రం ఊహించాడు. ఇదంతా పదాలేగా. నేను దాన్ని ఒక బొమ్మలా గీయలేను, కానీ ఆర్టిస్ట్ ఏం చేయగలడు? బొమ్మలా గీయగలడు, కానీ మొదటిసారి కరెక్ట్గా గీసేస్తాడు ఆవిడ. రబ్బర్ పెట్టకుండా, ఏం పెట్టకుండా, ఇలా పెన్సిల్ పెట్టకుండా అంటే వచ్చేస్తున్న బొమ్మ. ఏం చేయాలి వాడు? తప్పుగిస్తే ఏం చేయాలి? అంచేత పదము దేంతో ఓడిపోతూ ఉంటుంది ఎప్పుడు? ఆశ్చర్యం ఏముంది అందులో? మీరు ఎందుకు ఆశ్చర్యపోవాలి? రాక్షసులతో దేవతలు ఓడిపోయాలి అంటే ఆశ్చర్యం ఏముంది అందులో? ఎప్పుడూ ఓడిపోతుంది పదం పదార్థం. ఎంతవరకు ఓడుతుంది? క్రియేషన్ పూర్తయ్యేంతవరకు. అంటే పరిణామం ఏదైతే ఆ ఆర్టిస్ట్ అనుకున్నాడో ఆ స్వరూపము రానంత వరకు పదార్థము పదము మీద గెలుస్తూ ఉంటుంది. వచ్చాక ఆరతి ఇచ్చేస్తాం కదా. అది దేవాసుర సంగ్రామం అంటే. అంటే ఏంటనమాట, ఆ పరిణామ క్రమాన్ని మిమ్మల్ని అర్థం చేసుకోమని చెప్పేది. అందుకు మీ నిత్య జీవితంలో మీరు అలాగైనా జీవించండి. ఆ జీవించడం యొక్క లక్ష్యం ఏంటి అంటే శరీరం నిలబెట్టుకోవడానికి. శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం అంటే, ఈ శరీరం లేకపోతే ఈ సాధన ఉండదు. అందుకని దేవతలు కూడా ఏం కోరుకుంటారు? ఈ మానవ శరీరం రావాలని కోరుకుంటారు. అందుకని పనిముట్టు లేకుండా మీరు పనిచేయలేరు, ఏ పని చేయలేరు. ధర్మ సాధన కూడా ఈ పనిముట్టు లేకుండా మనం పనిచేయలేము. అంతవరకు ఈ పనిముట్టు కావలసిన వాళ్ళకి దానికి ఏం చేశాడు? ఎక్కడో మనము అడవిలో ఒంటరిగా బతుకుతూ ఉంటే మన జీవితాన్ని మొత్తం దేనికి ఖర్చు అవుతాయి? అన్నం యొక్క అన్వేషణకి ఖర్చు అవుతుంది. ఒక్కొక్కసారి వేట దొరకదు, ఆహారం దొరకదు, మంచినీళ్ళు ఉండవు. ఒకవేళ మంచినీళ్ళు ఇన్ఫెక్టెడ్ మంచినీళ్ళు అయి ఉంటే మనం తాగ్గానే వెళ్ళిపోతాం. అందువల్ల ఈ దైవీ ప్రణాళిక పరిపూర్ణమైనటువంటి స్వరూపం రావటం కోసము మానవ సమాజం ఏర్పడింది. ఖాళీ టైం ఉంటుంది కదా. అడవిలో ఉంటే చదువుకోవటానికి టైం ఉండదు, స్కూల్స్ కాలేజెస్ ఉన్నా. సమాజంలో నువ్వు చదువుకోవటానికి టైం ఎందుకుంది? నువ్వు 20 ఏళ్లవాడు అయ్యేంత వరకు తల్లి తండ్రి సమాజము నీకు కావలసినటువంటి వనరులు ఇస్తున్నారు. కానీ ఇదంతా దీనికి దైవీ ప్రణాళికకి ఉపయోగపడేటటువంటి పనిముట్టుగా శరీరాలు మార్చటం కొరకు. శరీరాలు భౌతిక శరీరమే కాదు, మనోమయ శరీరం ఉంది, కోరికల శరీరం ఉంది. అసలు మిగతా శరీరాలకు ఎడ్యుకేషన్ ఏమిస్తున్నాం మనం? మనం అంతా తిండి 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 తప్ప అసలు మిగతా శరీరాలు ఉన్నాయి. ఆ శరీరాలకి కావలసినటువంటి ఆహారం మనం ఇవ్వాలి అని ఎక్కడ ఆలోచిస్తున్నాం మనం? సముద్ర మందనం గురించి చెప్తో ఇది చెప్తున్నాను నేను. అంచేత సముద్ర మందనం చేసినప్పుడు మీ ఆలోచనల పరంపర దేని మీద ఆధారపడి ఉంటుంది? శ్వాస మీద ఆధారపడి ఉంటుంది. శ్వాస యొక్క వేగాన్ని బట్టి మీ యొక్క భావ పరంపర యొక్క వేగము నియమించబడుతుంది. కోపంలో ఉన్నాం అనుకోండి, మెల్లిగా శ్వాస తీసుకోలేవు. మెల్లిగా శ్వాస తీసుకుంటున్నావు అనుకోండి, నీకు కోపం రాదు. అంచేత మన మనస్సు, మన ఆలోచనలు దేని ద్వారా నిర్మించబోతున్నాయి? మన శ్వాస యొక్క విధానము బట్టి ఈ శ్వాస ఏం చేస్తుంది? లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది, లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది. ఇది మంధన, మంధన, మంధన. ఈ చర్నింగ్ లేకపోతే మన జీవితమే లేదు. శ్వాస లేదనుకోండి ఏం బతుకుతాం మనం? అంచేత నిరంతరము సముద్ర మంధన జరుగుతోంది. ఏం సముద్ర మంధన? ముద్ర అంటే సీల్, ముద్ర అంటే సీల్ వేస్తాం కదా, స్టాంప్ వేస్తాం కదా. అంచేత ఏం జరుగుతోంది? శ్వాస లోపలికి వెళ్ళగానే బయటే ఉంది గాలి అంతా. గాలి ఎక్కడుంది? సర్వ మావృత్య తిష్టతి. గాలి అన్ని చోట్ల ఉంది కదా. కానీ తమాషా ఏంటి? ఆ గాలి లోపలికి వెళ్ళగానే అది నేనుగా మారింది, నేను అనే పదముగా మారినది. అంతవరకు బయట గాలి లోపలికి వెళ్ళింది. లోపలికి వెళ్ళిన మరుక్షణము నేనున్నాను అనే ఫీలింగ్ ఉంది. గాలి నీ లోపలికి వెళ్ళటం మానేసింది అనుకోండి, మిగతా వాళ్ళకి నువ్వు కనిపిస్తూ ఉంటావు కానీ నువ్వు ఉండవు అక్కడ, అంతే కదా. అంచేత నేను అనేటటువంటి భావనకి కారణం ఏంటి? శ్వాసే. కానీ ఆ శ్వాస ఏంటి? వాయువేగా, ఈ బయట ఉన్నటువంటి వాయువేగా. కానీ బయట ఉన్నటువంటి వాయువు నీలోకి వెళ్ళేసరి కల్లా నీలో ఉన్నటువంటి ముద్రల వల్ల రకరకాలైనటువంటి వ్యక్తిత్వాలుగా మారిపోతున్నాం మనం. ఆ శ్వాస ఏంటి మళ్ళా? సముద్ర మంధన. ఏ సముద్రము? పరమే వ్యోమన్, క్షీరసాగరం అని చెప్తున్నా కదా నేను. ఆ పరమే వ్యోమంలోనే ఆ శ్వాస ఉంది. ఆ శ్వాస లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది, బయటకు వస్తుంది, లోపలికి వెళ్తుంది, లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది. నువ్వు ఎటువైపు నుంచి చూస్తున్నావు అన్న దాన్ని బట్టి, బయట నుంచి చూస్తే గాలి లోపలికి వెళ్తుంది అనిపిస్తుంది, ఇటువైపు నుంచి చూస్తే గాలి బయటకు వెళ్తున్నట్టు అనిపిస్తుంది. కానీ జరిగేది ఏంటి అక్కడ? మంధనేగా. ఈ మంధనం జరుగుతోంది అని గమనించాలి దీపావళి నాడు మనం. గాలి పీల్చేసుకుంటున్నాం, వదిలేస్తున్నాం. అంచేత ఎదుట వాడు వల్ల నాకు కోపం వచ్చింది, నేను అనుకున్న దాని వల్ల నాకు కోపం, జరగకపోవటం వల్ల నాకు ఇరిటేషన్ వచ్చింది, అదేం లేదు. నువ్వు కనుక నీ ముద్రని మార్చేసుకోగలిగితే బయట ఏం జరిగినా నువ్వు శాంతంగానే ఉండవు. ఏమి జరిగినా నువ్వు శాంతంగానే ఉంటావు. బయట వాళ్ళ వల్ల మనకేం రాదు, అసంభవం అది. దేనివల్ల వస్తుందంటే నీ ముద్ర అలా ఉంది, ఇది చేయటం లేదు, అది చేయటం లేదు, అది జరగటం లేదు, నేను ఇక్కడికి వెళ్ళాలనుకున్నాను, ఇక్కడికి వెళ్ళలేకపోతున్నాను. ఇంకా ఏ ముద్ర నువ్వు చూస్తే ఆ శ్వాసగా మారిపోతుంది అది. ఈ సముద్ర మంధనంలో కళ్ళు మూసుకుని ఏ పని చేయకుండా నిష్క్రియంగా శవాకారంగా ఉన్నటువంటి స్థితి శివత్వము. ఏమీ ఉండదు శివతత్వంలో, అలా శాంతంగా పడి ఉంటాడు. పొద్దున్న మనం ధ్యానం చేస్తున్నప్పుడు, సాయంత్రం మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఆ శాంత స్థితిని చేరుకోవాలి మీరు. మీ ప్రయత్నం అది ఉండాలి. అవగాహన వచ్చింది కదా, ఆలోచనారహిత స్థితి, ఆ పరమశాంత స్థితి, అనుభూతి రహితమైనటువంటి స్థితి. అంచేత అక్కడ అనుభూతులు ఏమైనా వస్తే తోచిపారేయండి. మీరు చేసే తప్పేంటంటే అక్కడ ఏదైనా కనిపించటం మొదలెట్టింది అనుకోండి, చూస్తారు, అది చూసి పక్కవాళ్ళు చెప్తారు, చెప్పండి అభ్యంతరం లేదు. కానీ పక్కవాళ్ళు నాకది కనిపించలేదని వీడు ఇంకా, అసలు మీకు ఏం కనిపించినా తప్పేది. ఏమీ కనిపించకూడదు. అది భావాతీతమైనటువంటిది, గుణాతీతమైనటువంటిది, నిష్క్రియమైనటువంటిది, పరమశూన్యమైనటువంటి స్థితి అది. ఇక అందులో మీకు కనిపించిందంటే నువ్వు ఆ స్థితిలో వెళ్ళలేదు, నువ్వు ఉత్తర కళ్ళు మూసి కూర్చున్నావు అంతే. అంచేత నీ ప్రయత్నం ఏమవ్వాలి, పరిపూర్ణముగా అశాంత స్థితిలోకి వెళ్ళటానికి ప్రయత్నించండి. ఆ శాంత స్థితిలో అన్ని ముద్రలు ఉన్నాయి, అందువల్ల దాన్ని సముద్రము అంటాం. శాంతంగా ఉంది, లయమైపోయింది అంతే. అక్కడ అన్ని లయమైపోయాయి కానీ అన్ని అందులోనే ఉన్నాయి. అది అందువల్ల ఏమని చెప్తాం, రుచో అక్షరే పరమే వ్యోమన్ యస్మిన్ దేవా అధి విశ్వే నిషేధు. ఈ దేవతాశక్తులన్నీ కూడా ఆ మౌనంలో ఉన్నాయి, కానీ మౌనాన్ని చూసే నువ్వు ఉన్నంత వరకు నువ్వు మౌనంలోకి వెళ్ళలేదు. నువ్వు కూడా కరిగిపోవాలి, నువ్వు కూడా లయమైపోవాలి. మరి నేను లయమైపోతే ఏమైపోతుంది, అరే ప్రతిరోజు రాత్రి నువ్వు లయమైపోతున్నావు కదా, ఏమవుతుంది మళ్ళీ రెండు రోజులు వేస్తావు, ధ్యానం అయిపోయాక లేస్తావు, మళ్ళీ ఏమవుతుంది ఏమవో కూర్చొని నిద్రపోతున్నావు అనమాట. భావన అర్థమైంది కదా ఏంటో, ఆ పరమ శాంత స్థితి నుంచి మనకి కావలసిన ముద్ర, మనకి కావలసినటువంటి ఫీలింగ్స్, మనకి కావలసినటువంటి దేవతాశక్తులను, మనకి కావలసినటువంటి వనరుల్ని పొందటమే సముద్రమందనం. అంచేత సముద్రమందనంలో వచ్చేటటువంటి ఆ 14 దేవతాశక్తులు కూడా నువ్వు ఆ మౌన స్థితికి వెళ్ళిపోగలిగితే ప్రతిరోజు పొందవచ్చు నువ్వు ఆ ఉచ్చైశ్రేమము, ఐరావతము, ఆ లక్ష్మి, ఆ అమృతము. కానీ ఈ మందన చేస్తున్నప్పుడు చాలా మంది నాతో ఏం చెప్తారు, ఎంత భయంకరమైనటువంటి ఆలోచనలు వస్తాయో మాస్టర్, అప్పుడు అసలు ఇంత నీచమైనటువంటి ఆలోచనలు నాలో ఉన్నాయా అనిపిస్తుంది. ఏం చేయాలి, హలాహలాన్ని శివుడిలో కలిపేయాలి, మళ్ళీ శాంతస్థితి తీసుకెళ్ళిపోతే అది కదా. హలాహలం ఉద్భవించి దేవతలు దానవులు కూడా కంగారు పడిపోతే అప్పుడు ఏమైంది, శివుడు అంటే ఏ స్థితి, ఆ పరమ శాంతమైనటువంటి స్థితిలో ఆలోచనలు నయం చేసేయండి. ఆలోచనలు ఎందుకు చూడటం, నువ్వు నిన్ను ఆవిడ చూడమన్నాడు అక్కడ, అవగాహన వచ్చిందా ధ్యానం చేస్తున్నప్పుడు ఏం చేయాలి, మీరు చూడకండి దేన్ని, అదంతా హలాహలమే. ఆవిడకి కలపాలి, శివుడు చూసుకుంటాడు అది. కానీ శివుడిలో వాక్ రూపంలో లయం అయ్యే ఉంటాయి అవి, నాశనం అవ్వవు కనుక శివుడి యొక్క కంట అంతేగా లయం అయ్యాయి అవి. కావాలంటే మనం వస్తాయి మీరు తెచ్చుకుంటే, అది లయం అయ్యా లేదా అన్నది తెలియటానికి కోసమే ప్రకృతి ఏం చేస్తూ ఉంటుంది, మనం ఇలా నొక్కుతూ ఉంటే ఇది పైకి లేస్తుంది కదా. అంటే ఎప్పుడైతే ఇది శాంత స్థితికి మీరు నొక్కడానికి ప్రయత్నం చేశారో, ఇటువైపు ఉన్నటువంటి అనేక జన్మల యొక్క వాసనలు ఏమవుతాయి, పైకి లేస్తాయి. పైకి లేస్తవే ఈ ఋషుల మీద అనేక గుణముల ప్రభావము. వీడు శాంత స్థితికి వెళ్ళాలని కోరుకుంటున్నాడు, బ్యాలెన్స్ అవ్వలేదు, సమత్వం ఈ బ్యాలెన్స్డ్గా ఉండే అసలు గొడవే లేదు. ఆ శాంత స్థితిలో అలా కాదు, నేను పరమశాంత స్థితికి వెళ్ళిపోవాలి అంటే పరమ క్రోధ స్థితి ఇక్కడి నుంచి లేస్తుంది. అదే ఆ ఋషుల యొక్క చరిత్రలో వాళ్ళ యొక్క తపస్సు భంగం అవుతుంది అనేటటువంటి దాని ఉదాహరణ. అలాగే మీ ధ్యానము కూడా ప్రతిరోజు భంగం అవుతుంది, ఋషులది అనకండి, మీరు కూడా పరమశాంత స్థితికి వెళ్దామని ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిసారి ఏదో ఒక ఆలోచన వచ్చి ఏం పర్వాలేదు, అది వస్తుంది, అది రాకపోతేనే మీరు ధ్యానం చేయటం లేదని అర్థం, మీరు గురువు పెట్టి నిద్రపోతున్నారనమాట, మీకు ఏమీ రాలేదంటే. అందులో అది వస్తాయి, అవి వస్తే కంగారు ఏం లేదు, ఏంటి అర్థం, కరెక్ట్గా ఉన్నారు మీరు. హలాహలం ఉద్భవిస్తే ఇంకా కరెక్ట్, దాంట్లోంచి ఒక కణం మాత్రమే కింద పడిందిట. ఋషుల యొక్క దేవదానవుల యొక్క సముద్ర మందంలో ఒక కణం కింద పడింది, భూమి మీద ఉండేటటువంటి అన్ని విష వృక్షాలు కానీ జంతువులు కానీ అవంతా కూడా హలాహలం యొక్క సైడ్ ప్రోడక్ట్సే. అంటే ఒక బిందువే ఎంతో ఊహించుకో, ఒకే ఒక బిందువు దారి కింద పడిందిట. ఈ మనలో ఈ తేళ్లు, జర్రెలు, పావులు, ఇంకా అన్నిటికంటే గొప్పదైన విషపూరితమైనటువంటి మానవీయ మస్తిష్కము, అది కూడా ఆ హలాహలమే. హలాహలం అంటే ఏంటో అర్థమైంది కదా ఇప్పుడు, మీ యొక్క ఆలోచనలే పరిణామ క్రమానికి అననుకూలముగా ఉన్నటువంటి ఆలోచనలే. అంచేత మావాడు ఇంజనీర్ అయిపోవాలి, మావాడు డాక్టర్ అయిపోవాలి, ఇవంతా కూడా హలాహలమే. మావాడు పెద్ద ఉద్యోగస్తుడు అయిపోవాలి, మావాడు కలెక్టర్ అయిపోవాలి, మావాడు మినిస్టర్ అయిపోవాలి, ఇవంతా హలా. అయ్యి ఏం చేస్తాడు, దేని పనికి వస్తుంది పరిణామ క్రమంలో. భారతీయ జీవిత విధానంలో గొప్పతనం అది, దాని గురించి ఎప్పుడు పట్టించుకోలేదు వాళ్ళు. ఎంత అద్భుతమైనటువంటి మాటలు వాళ్ళు చెప్పుకున్నారో, దానే దానే పై లిఖాహే ఖానే వాలే కనాం, వాడి తిండి వాడికే వస్తుంది, ఆ సముద్రుడే చూసుకుంటాడు. చేపలకి ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది, ఆ సముద్రుడే చూసుకుంటున్నాడు. మనం పిచ్చివాళ్ళం సముద్రంలో ఉండి కథ ఏం చెప్తాడు, అది రమణ మహర్షి చెప్పేవాడు. రైలెక్కేట ఒకడు బుర్ర మీద బరువు పెట్టుకుని, పక్క వాళ్ళందరూ సరే బరువు పెట్టి కింద పెట్టేవే ఎందుకయ్యా అంటే, అమ్మా నేనే మీలాంటి వాడిని కాదు, నేను నా బరువు నేనే మోసుకుంటాను, మొయ్యి నీ బరువు నువ్వే అవడవుతు అన్నాడు. కానీ నువ్వు బరువు మోసుకున్నా మోసుకోపోయినా అసలు మోసేది అవడు రైలే, అసలు మోసేది ఆ సముద్రుడే. అది తెలిసినా ఎంత గందరగోళం పడిపోతామో, దాన్ని తిరిగి తిరిగి మీరు గుర్తు చేసుకోండి. ఆ పరమశాంత స్థితి కనుక మీరు ప్రతిరోజు చేరగలిగితే పొద్దున్న సాయంత్రం, ఇంకా మీకు దొరకనిది ఏమీ లేదు, అలభ్యమైనది ఏమీ లేదు. ఋషుల యొక్క శక్తికి కారణం ఆ మౌనమే, ఆ సముద్రుడే, ఆ క్షీర సాగరమే. మంధన మంధన అంచేత ఆ సముద్ర మంధన చేస్తున్నప్పుడు హలాహలాన్ని మనం ఏం చేయాలి అంటే పనికిరాని ఆలోచనలు, విశ్వ ప్రణాళికకు పనికిరాని ప్రతి ఆలోచన మీరు వదిలేసుకోవటం నేర్చుకోవాలి. విశ్వ ప్రణాళిక ముందు తెలియాలి కదా మనకి, ముందు మనకి విశ్వ ప్రణాళిక తెలిస్తే విశ్వ ప్రణాళికకి అది ఉపయోగపడుతుందో ఉపయోగపడదో తెలియదు. దాని కొరకు ఈ గురు చరిత్ర పారాయణ. ఇంచేత ఈ గురువులందరూ కూడా ఆ విశ్వ ప్రణాళిక యొక్క సాక్షాత్ స్వరూపాలే. వాళ్ళ శరీరమే విశ్వ ప్రణాళిక, వాళ్ళ శరీరమే విశ్వ ప్రణాళిక. ఎలాగా ఓ పెద్ద భవంతి కట్టాలి, ఒక 5-స్టార్ హోటల్ ఓ 700 గదులతో కట్టాలి, 7 అంతస్తులతో. ఆ ప్రణాళిక అంత ముందు ఎక్కడ ఉంటుంది, ఒక కాగిత ముక్క మీద ఉంటుంది. ఆ కాగిత ముక్కను చూసి ఎంత పెద్ద ఇంజనీర్ అయినా కాగిత ముక్క లేకపోతే దాన్ని ఏమంటాం మనం, ప్లాన్ బ్లూ ప్రింట్ అన్నాం కదా. అంచేత మన శరీరాలన్నీ కూడా విశ్వ ప్రణాళిక యొక్క బ్లూ ప్రింట్లే. కానీ మన శరీరాలలో ఆ బ్లూ ప్రింట్ మీద రాగము ద్వేషము క్రోధము అనేటటువంటి నీరు పడిపోయి యాసిడ్ పడిపోయి ఆ బ్లూ ప్రింట్ కాలిపోయింది. అక్కడక్కడక్కడక్కడ కొన్ని గీతలు మాత్రం కనిపిస్తాయి. పరమ గురువుల యొక్క శరీరాలు బ్లూ ప్రింట్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. అంచేత పోయిన బ్లూ ప్రింట్ మనం సెర్చ్ చేసుకోవాలంటే ఏం చేసుకోవాలి, ఆ గీతలు కరెక్ట్ చేసుకోవాలంటే కరెక్ట్ గా ఉన్న బ్లూ ప్రింట్ దగ్గరికి వెళ్ళాలి. కలెక్ట్ గా ఉన్నటువంటి బ్లూ ప్రింట్ విశ్వము కాదు, విశ్వము యొక్క నమూనా, పరిణామ క్రమము యొక్క నమూనా. అది ఏ పరిణామక్రమం యొక్క నమూనా, మొత్తము పరిణామక్రమం యొక్క నమూనా. అందువల్ల గురుచరిత్ర పారాయణలు మీరు ఆ దృష్టితో చేయాలి. ఇప్పుడు జరిగేటటువంటి ఆ శిరిడి సాయి చరిత్ర పారాయణ చేయటానికి కావలసినటువంటి బేసిస్ అర్థం చేసుకోండి. ఏ నూతన యుగావతరణ మనం కావాలనుకుంటున్నామో, ఏ నూతన యుగంలోకి మనం అడుగు పెట్టాలి అని అనుకుంటున్నామో, దానికి కావలసిన మొత్తం బ్లూ ప్రింట్ ఆయన జీవితంలో మనకు కనిపిస్తుంది. ఇంతకీ నీకు ఏ ధర్మం అని అడుగుతారు కబీర్ దాస్ సిద్ధిసాయిని. నీ తల్లిదండ్రులు ఎవరు, నీ వయస్సు ఏంటి, ఆ జవాబులే మీ జవాబులు అవ్వాలి. ఉత్తిన ఏం చెప్పాడు చాలా గొప్పవాడు అని ఆయనకు ఆర్తిలిస్తే వెళ్ళాము, ఏం చెప్పాడు ఆయనకి ఎన్నేళ్ళు వయసు అన్నాడు, ఎందుకన్నాడు, ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది మీకు ఆ సిద్ధి సాయి చరిత్ర యొక్క అద్భుతం. ప్లస్ ఇంకోటి ఏంటి, సిద్ధిసాయి చరిత్రలో మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సింది, నువ్వు ఎంత ఉచ్చ స్థితికి వెళ్ళిపోయినా ఈ కిందనున్న వాళ్ళకి నీ చెయ్యూత ఇవ్వకపోతే నువ్వు పైకెక్కలేవు. నువ్వు 10వ మెట్టు మీద ఉన్నావు అనుకో, 10వ మెట్టు వరకు ఎందుకు వచ్చావు, కిందన 9 మెట్లు నీకు ఆధారంగా ఉన్నాయి కదా, కింద 9 మెట్లు తీసావనుకో ఉండు 10వ మెట్టు మీద నువ్వు, అలాగా తర్వాత మెట్లు పీకేసావనుకో 10వ మెట్టు మీద ఉండలేవు నువ్వు, 0 గడుపుతావు కదా. అంచేత నీకంటే కింద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి నువ్వు చెప్పకపోతే, వినరు మాస్టరు చెప్పే కదా, వాళ్ళు వినకపోతే మన అదృష్టం అని వాళ్ళు వింట మొదలెట్టేసానుకో మనకంటే ముందుకు వెళ్ళిపోతారు. అంచేత వాళ్ళు వినకుండా ఉండాలని అనుకుందాం మనం, అప్పుడు మనం వాళ్ళ మీద గురువులుగా కరలు పట్టుకోవచ్చు. అది సిద్ధిసాయి చరిత్ర ఎక్కడ కనిపిస్తుంది, 2 మేకలుగా ఉంటాడు, ఆయన సర్వాంతర్యామి అని తెలిసినా ఆయన దగ్గరికి వెళ్ళి వీళ్ళు అడుక్కు తింటున్నా, ఆయన ఎక్కువ ఖర్చు పెట్టేశారని ఆయన మీద సారీ. మానవుడి యొక్క హలాహలతో ఉండే పరమ నీచగుణం ఎప్పటికీ పోదు. ఏ గురువు దగ్గర ఉన్నా పోదు, అది చచ్చిన పోదు. అది ఎన్నిసార్లు చెప్పినా అది వాడినే చెప్తూ ఉంటాడు. అక్కడ మళ్ళా ఒక కప్ప పావు కథ కూడా ఏమవుతుంది దానివల్ల, వాళ్ళు ఆశ్రమాలు కట్టారు ఆ కప్పా పావులు. నాకు కథ పూర్తిగా గుర్తులేదు, మీరు ఈ పారాయణ చేస్తున్నప్పుడు ఈ కథలన్నీ జాగ్రత్తగా గమనించుకోండి. ఆశ్రమాలు కట్టి ఏమయ్యారు, కప్పా పాము అయ్యారు. ఒకళ్ళొకళ్ళు మింగుకుంటావు, చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది. అందుకే కత్తి మీద సాము అంటే కత్తి మీద సామి. అందులో మీరు ఏదో చాలా సులభంగా మేము గొప్పవాళ్ళం అయిపోతాం, ఏమి ఎవరు అంత సులభంగా గొప్పవాళ్ళు, చాలా కష్టపడాలి. అంచేత సిద్ధిసాయి చరిత్రలోని అంతరార్థాన్ని గమనించుకుంటూ చదవాలి మీరు. కానీ గమనించుకుంటూ చదవటమే సముద్రమంధన. ఆ సముద్రమంధన వల్ల వచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి, దానినే మహాలక్ష్మి అంటాం మనం. ఆ మహాలక్ష్మి శక్తి శరీరంలో ఉన్నంత వరకు ప్రాణం ఉంటుంది, అందుకే దాన్ని శ్రీ అంటాం. శ్రీహీనుడు అంటే ప్రాణం పోయినవాడనేగా. అంచేత ఆ సముద్ర మంధనం మన యొక్క శ్వాస యొక్క మంధనం వల్ల మన భగవత్ పరా ఎక్కడుంది ఆ శ్రీ? నిన్న చూపించాడు, అది మీరు టేప్ చేసే హార్ట్ ని. మన హృదయమే లక్ష్మీదేవి యొక్క డైరెక్ట్ స్వరూపము. మళ్ళా లక్ష్మీదేవి యొక్క స్వరూపము అది ఇది ఏం లేదు. ఎలా డైరెక్ట్ స్వరూపము? లక్ష్మీదేవికి సాధారణంగా కట్టేటటువంటి చీర ఎలా ఉంటుంది? ఎర్ర రంగులో ఉంటుంది. దాని మీద కాస్త పసుపచ్చ రంగు వృత్తాలుంటాయి. మన బ్లడ్ కూడా ఎర్రగా ఉంటుంది. బ్లడ్ లో ఉండేటటువంటి శరీరపరమైనటువంటి కొన్ని క్యారెక్టరిస్టిక్ కలిగినటువంటి కణాలు ఉన్నాయి. అవి కాస్త ఎల్లో షేడ్ లో ఉంటాయి. మీరు మైక్రోస్కోప్ లో పెట్టి చూస్తే కనిపిస్తుంది. అంచేత మన ఋషులు ఒక విషయాన్ని పట్టుకుంటే అదేదో ఆలోచించి పెట్టలేదు, అది మీ శరీరంలో ఉన్నది. అందుకే అన్ని దేవతలు శుద్ధిసాయిని ఏమంటాం? సకల దేవత. అంచేత ఆ శుద్ధిసాయి చరిత్ర ఎందుకు చదవమన్నాను, అర్థం చేసి చదవండి. మిగతా వాళ్ళలా మీరు పారాయణ చేస్తే ఈ సంస్థ పెట్టడం అనవసరం మనం. అందుకే ఇక్కడ రష్ అక్కర్లే, క్వాలిటీ కావాలి మనకి. అలా పారాయణ చేయండి, మీకు మీరే శుద్ధిసాయిలు అయిపోతారు. ఆయన చెప్పిందని నేను చాలా చాలా మీకు ఇవ్వాలని ఉంది నాకు. మీరు అది తప్ప మిగతా అన్ని అడిగారు. మీరు ఏమడుగుతారు? విశ్వ ప్రణాళికలో నువ్వు ఎలా పనిచేసావో మేము అలా పనిచేస్తాం. మరి నువ్వు అలా పనిచేస్తే విశ్వ ప్రణాళికలో ఇక్కడ ఒక బోల్ట్ పెట్టావనుకో, ఇంకో బోల్ట్ తెచ్చి ఎక్కడ పెడతావా? ఇల్లు కడుతున్నావు నువ్వు, ఇక్కడ ఒక బోల్ట్ పెట్టి కట్టేశావు. ఆ బోల్ట్ నీకు చాలా నచ్చింది ఎందుకో, అందరం బోల్ట్లు అయిపోయావు అనుకోండి, అప్పుడు ఆ బోల్ట్ ఏమవుతుంది? శరీరే సరి. తర్వాత అడుగు ఏమిటి? తర్వాత ఎదగాని మీరు, అది రీసెర్చ్ అంటాం. గురువుల మీద రీసెర్చ్ చేయించేది ఎందుకు? గురువుల లాగా మీరు మారటం ముందు అవసరమే. ఎందుకంటే ముందు విశ్వ ప్రణాళిక తెలియాలిగా. విశ్వ ప్రణాళిక తెలిసాక మీంతట మీరు ఆ విశ్వ ప్రణాళికలో భాగంగా ఎలా మారగలరు, ఎలా మారగలరు అనేది శుద్ధిసారి చరిత్రలో మీకు ఎక్కడ తెలుస్తుంది? నానావళి అనే చోట వస్తాడు, లే అంటాడు, శుద్ధిసాయిని లేచిపోతాడు. అంటే ఎలా ఉండాలి భౌతిక జగత్తులో మన జీవితం? పిచ్చివాడు వచ్చి లే అన్నాడు. నువ్వు పిచ్చివాడికి నువ్వు పో అనొచ్చుగా, శుద్ధిసాయి అనలే. ఎందుకని లేదు, నీకెందుకు ఈ జీవితంలో నువ్వు పో. దాన్ని వెంకటేశ్వరం ఏమన్నాడు? మనం పోతే పోలే, వాడితో మనకెందుకు గొడవదు. ఆ మానసిక స్థితి గురించి చెప్తున్నాను నేను. మీరు ఎక్కడికి పారిపోకలి, ఇలా పోవటం మొదలెడితే మీరు అలా పోతూ ఉంటారు. ఆ మానసిక స్థితి, నిర్ద్వంద స్థితి, త్రైగుణ్య విషయావేద నిస్త్రైగుణ్యో భవార్జును, నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగ క్షేమ ఆత్మవాన్. నిన్న చెప్పిన షార్ట్ కట్, ఇది షార్ట్ కట్. ఏమిలే, ఆ భగవత్ స్వరూపులైనటువంటి గురుస్వరూపములో మీరు లైవ్ అయిపోగలిగితే, లైవ్ అయిపోతే ఏమవుతారు? మీరు కూడా మీ ఫోటో తీస్తే మీ ఫోటో పడదు అందులో, శుద్ధిసాయి ఫోటో పడుతుంది. ఇంకా జాగ్రత్తగా వెళ్తే గురువుల ఫోటో తీస్తే మీకేం కనిపిస్తుంది? కథలు చదివారు కదా, గురువుల ఫోటో వాళ్ళు ఇష్టం లేకుండా తీస్తే ఏమవుతుంది? ఏం బొమ్మ పడుతుంది అక్కడ? లారీ మహాశయ ఫోటో తీశారు, ఏమొచ్చింది? బల్లి రోజు సార్ తీశారు. గురువుల యొక్క ఫోటో తీస్తే ఫోటోలో ఏం పడుతుంది అని, ఖాళీ పడుతుంది, పరమే వ్యోమంలో ఉంటారు వాళ్ళు. చేత వాళ్ళ శరీరాన్ని మీకు కనిపిస్తున్నాయి, అది మీ యొక్క దృష్టి దోషం తప్ప వాళ్ళకి శరీరాలు లేవు. అందువల్ల పరమే వ్యోమం ఎక్కడుంటుంది, ఆకాశం ఎక్కడుంది? అంచే సిద్ధి సాయి అంటాడు, ఈ 4.5 అడుగులు 5 అడుగులు శరీరం సిద్ధి సాయి అనుకుంటే మీ అంత మూర్ఖులు ఎవరూ లేరయ్యా. పరమే వ్యోమం ఎక్కడుంది? మరి సిద్ధి సాయి ఎక్కడ లేడు? ఈ అవగాహనతో చదవండి సాయి చరిత్ర, మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఇది షార్ట్ కట్ అని నేను చెప్పానే, గురు చరిత్ర పారాయణ ఆధ్యాత్మిక జగత్తులో షార్ట్ కట్. కానీ షార్ట్ కట్ ఉపయోగించుకుంటే షార్ట్ కట్. ఈ షార్ట్ కట్ అనే మాట ఎవడో విని అక్కడి నుంచి అలా వెళ్ళిపోయాడు అనుకోండి, షార్ట్ కట్కి ఎక్కడికి వెళ్తాడు వాడు? ఎక్కడికి వెళ్ళాలో మీకు తెలియాలి. ఎక్కడికి వెళ్ళాలి మీకు షార్ట్ కట్? పరమే వ్యోమం. మన ఎక్కడికి వెళ్ళదలుచుకుంటున్నాం, మన లక్ష్యం ఏంటి? పరమే వ్యోమం. పరమే వ్యోమం ఏంటి? సముద్రమే. సముద్రాన్ని మంధన చేయకుండా ఉంటే అలలు రావు, కలిపే అనుకో అలలు వచ్చేస్తాయి. ఇంకా అలలు వచ్చేసరి కల్లా ఇంకా అంతా గందరగోళం స్టార్ట్ అవుతుంది. అంచేత ఏం చేయటం, శాంతంగా ఆలోచనారహిత స్థితిలో ఎప్పుడైతే మీరు దీపాలు వెలిగించడం మొదలెట్టారో దీపావళి నాడు, అంత చికటిగా ఉన్నా మీకు వెలుతురుగా ఉంది. అందుకే లైట్లు కూడా తీసాం మనం. ఎందుకు వెలుతురుగా ఉంది? ప్రతి కణములో కూడా పరమే వ్యోమాన్ని చూడగలిగితే, ఆ జ్యోతిని చూడగలిగితే అమావాస్య చీకటి కూడా అద్భుతమైనటువంటి కాంతి కనుక రంజయంతి దిశ కాంత్యా. శ్లోకం గుర్తుంది కదా, తతశ్చ విరభూత్ సాక్షాత్ శ్రీరమ భగవత్పర రంజయంతి దిశ కాంత్యా విద్యుత్ సౌదామినీయథ. అది దీపావళి యొక్క ఆచరణ, ఆ లక్ష్మీదేవి యొక్క అవతరణ. అందుకని లక్ష్మీదేవిని పూజ చేస్తాం. కానీ మనం పూజ చేసినప్పుడు చేసే ప్రమాదం ఎక్కడ జరుగుతుందంటే, అర్ధరాత్రి 2 గంటలకు 3 గంటలకు టీవీ పెట్టేసుకుని పక్క వాళ్ళని నిద్రపోనివో మనం కబుర్లు చెప్తూ ఉంటాం, టీవీ చూడం, మరి ఆ తప్పు జరగకూడదు. మీరు స్తోత్రాలు వింటున్నారు మంచిదే, అంత సౌండ్ పెట్టేస్తే మీరు పక్కన పడుకోవద్దు. పడుకునేవాళ్ళని పడుకునేవ్వండి, మీరు లేవండి. జ్యోతి ఎప్పుడు కూడా సౌండ్ రాదు. అన్ని దీపాలు వెలిగించాం, ఏం సౌండ్ వచ్చింది? నిశ్శబ్దములో ఆ జ్ఞానం యొక్క ఉదయము. దాన్నే మేడం బ్లావిట్స్కి ఏమంటుంది, ద వాయిస్ ఆఫ్ సైలెన్స్, మౌనము. ఆ మౌనములో ఉండి పనిచేయటం నేర్చుకునేటటువంటి విద్య షార్ట్ కట్. మరి మరి మౌనంగా ఉన్నాం అనుకో, ఆవిడ ఏమన్నా నీకేం కోపం రాదు, కోరికలు ఉండవు, రాగాలు ఉండవు, ద్వేషాలు ఉండవు. మరి అలాంటి జీవితం ఎందుకు మాస్టారు? అసలు అలాంటి జీవితమే సర్వవ్యాప్తి అయినటువంటి జీవితం. ఆ రుచి లభిస్తే. కానీ ఇక్కడ మా కోరికలు తీరటం లేదు మాస్టారు, మా కోరికలు తీరకనేటి మాస్టారు. తీరవు. ఎందుకు తీరవు అంటే, కోరికలు తీరితే మీరు ఎక్కడికి రారు? వచ్చిన పెద్ద గొడవ అది. అంచేత ఉంటూ ఉంటే వస్తూ ఉంటారు, వచ్చినప్పుడు వద్దులేవంతా ఇవి చూసుకోవాలని చెప్పొచ్చు, లేకపోతే మీరు విన్నారు కదా. అంచేత ఆ పరమే వ్యోమన్, ఆ పరమశాంత స్థితిలో ఉండి సక్రియత రావాలి మీకు. ఎప్పుడు వస్తుంది సక్రియత? లక్ష్యము ఉంటే. లక్ష్యం ఏంటి మందేంటి? ఈ సంపూర్ణ విశ్వము యొక్క ప్రణాళిక మనకు అర్థం అవ్వాలి. ఈ విశ్వానికి ఒక ప్రణాళిక ఖచ్చితంగా ఉండి ఉంటుంది. ఇంచేత సర్వజ్ఞుడు, సర్వవ్యాపి, సర్వసమర్థుడు అయినటువంటి వాడి ప్రణాళిక అది. మన ప్రణాళిక మనం ఏదో అనుకుని కానీ చెయ్యం. అయి అంచేత ప్రణాళిక ఏమై ఉంటుందని నువ్వు ఆలోచించావు అనుకో, మనమంత మూర్ఖులు ఎవడు ఉండడు. ఇంచేత సర్వజ్ఞుడు అయినటువంటిది, సర్వసమర్థుడు అయినటువంటిది, సర్వవ్యాపి అయినటువంటి వాడి ప్రణాళిక నీకు అర్థమవుతే, ఆయన సర్వవ్యాపి కాదనమాట. అంతేగా మనకు ఎలా అర్థమవుతుంది? అందుకని దాన్ని ఏం చెప్తావు, అచింత్యము, అబౌట్ విచ్ నథింగ్ కెన్ బి సెడ్. థియోసాఫికల్ సొసైటీ వాళ్ళు చెప్తారు. మనం ఏం చెప్తాము, అంతా లేదు 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 లేదు, ఎన్ నేతి నేతి వచనే నిగమావోచు. ఇది కాదు, ఇది నువ్వు ఏది చెప్పినా అది కాదు. ఇంచెప్తే నువ్వు ఏది చెప్పినా నీ చేతనత్వంతో చెప్తున్నావు, నువ్వు భగవత్ చేతనత్వంతో చెప్పటం లేదు. ఓ నారదుడు, దేవఋషి అయినటువంటి వాడికి మాత్రమే ఆ స్థాయి ఉంది, మిగతా ఋషులకు కూడా లేదు. వశిష్ఠుడు, విశ్వామిత్రుడు కూడా ఆ భగవత్ చేతనత్వం లేదు. అంచేత నారదుడు ఎక్కడెక్కడ చేరుతాడో అక్కడక్కడ ఏమవుతాయి, యుద్ధాలు వచ్చేస్తాయి. కానీ యుద్ధాలు ఎందుకు? మనం ఎక్కడెక్కడ చేరుతాం అక్కడక్కడ యుద్ధాలు వచ్చేస్తాయి మనుషుల మధ్య. కానీ మన చేతనత్వం నారద చేతనత్వానికి తేడా ఉంది. మనం చెప్పేటటువంటి మాటలు వాటి వల్ల వచ్చేటటువంటి యుద్ధాల వల్ల సర్వనాశనం అయిపోతూ ఉంటుంది. కానీ నారదుడు పెట్టేటటువంటి యుద్ధాల వల్ల జగత్ కళ్యాణం జరుగుతుంది. ఇంకేత విష ప్రణాళిక తెలుసు కనుక. ఎన్ని యుగాల నుంచి విష ప్రణాళిక వేస్తాడు? ప్రద్యుమ్నుడి యొక్క అవతరణ ద్వాపర యుగంలో జరగడానికి కృతయుగంలో వేశాడు. మనము ఆ స్థాయికి ఎదగాలి, దేవఋషి స్థాయికి ఎదగాలి. ఆ ఎదగటానికి షార్ట్ కట్ ఇదే. ఈ దీపావళి నాడు లభించినటువంటి షార్ట్ కట్ ఏంటి అంటే, మీరు ఆ మౌనములో ఉండి ఈ ప్రణాళికలన్నీ జరిగిపోతూ ఉంటాయి. అప్పుడు ఏం జరిగినా ఎలా జరిగినా మనకు అనవసరం. అంచేత వదిలేసామనుకో, అప్పుడు రాయివయ్యో, అప్పుడు రాసి మనకంటే బెటర్ సాధకుడు అనమాట. తెలిసి వదలగలగాలి, సంపూర్ణ చేతనత్వంతో వదలగలగాలి. అప్పుడు ఏమవుతుంది, సంపూర్ణ చేతనత్వంతో ఎప్పుడైతే దీన్ని వదిలేస్తావో అది వస్తుంది. ఇంకేత రెండే ఉన్నాయి, పదార్థము పదము. ఎప్పుడైతే నువ్వు పదార్థాన్ని వదలగలుగుతావో అప్పుడు పదము వస్తుంది, పరమ పదము, పరమ పదాన్ని చేరుకుంటాం. ఇంకేతా చాలా సింపుల్ అది. మీరు అక్కడ వెళ్ళాలని లేకపోవటం వల్ల వెళ్ళటం లేదు, కానీ లేకపోతే ఎందుకు వెళ్ళలేరు? ఆ పరమే వ్యోమన్ స్థితిని అర్థం చేసుకుంటూ ఓ